ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనాన్ని మరొకసారి మార్చుద్దాం. ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతా ఉన్నాను. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలులకు కావలివానిగా నియమించున్నాను, గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారైన ప్రభువా, స్తోత్రాలు వందనాలు. మీ కాపుదలను బట్టి, మీ భద్రతను బట్టి, విరుస్తున్న క్షేమాన్ని బట్టి మీకు స్తోత్రాలు. లోకం మీద మరణ భయం ఏలుబడి చేస్తూ ఉండగా మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప విశ్వాసం బట్టి, నిరీక్షణ బట్టి, వాగ్దానాలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల ప్రభువా, ఉదయాన్నే మీ పాదాల వద్దకి అయా కూడి వచ్చిన కుటుంబాలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రార్థన కష్టపడుతున్న వారి విషయమై ప్రార్థన చేస్తున్నాం. బలపరచండి, సహాయం చేయండి ఆయన. ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా మీరు కృప చూపించండి. నీ వాక్కు ద్వారా మా జీవితాన్ని కట్టుకోవడానికి ప్రభువా కృప చూపించమని మా బాధ్యతలను నాయన, నేను చేయవలసిన వాటి అన్నిటి కొరకు ప్రభువా నీ వాక్కు నుంచి గ్రహించుకోవడానికి సహాయం చేయండి. కావున వాని గురించి గత వారం ధ్యానం చేయడానికి సహాయం చేశారు. కొనసాగింపు మాటల్లో కూడా మీ ఆత్మ సహాయం అనుగ్రహించి మీరు ప్రభువా మహిమ పొందమని మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, మరి ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనాన్ని ఆధారం చేసుకుని మరి గత బుధవారం బైబిల్ స్టడీ మనం ప్రారంభించాం. కావలవాడు, వాచ్మ్యాన్. కాబట్టి కావలవాడుగా దేవుడు నియమించాను అని ప్రవక్త అయిన ఎహెజ్కేలుతో మాట్లాడుతున్న మాట వద్ద మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మన ఉద్యోగాలు, మన బాధ్యతలు కావలవానికి దగ్గరగా ఉన్నాయన్న మాటను జ్ఞాపకం చేస్తూ బైబిల్ నుంచి కావలవాణి గురించి, కావలవాణి పరిచయాన్ని చూసాం, కావలవాణి ఎంపిక ఎలా ఉంటుందో చూసాం, కావలవాణి భుజాల మీద ఉన్న బృహత్తరమైన బాధ్యత ఏంటో చూసాం, కావలవాడు చేయాల్సిన డ్యూటీ పని ఏంటో కూడా చూసాం. ఈ దిన ముందు కావలవాణి గురించిన పరిచయం గత వారం మనం ధ్యానం చేసాం. ఈ దిన ముందు ఆత్మీయ కావలి, ఆత్మీయ కావలవాడు, స్పిరిచువల్ వాచ్మెన్ గురించి కొన్ని విషయాలు ధ్యానం చేయడం ఎంతైనా మనకి, మన కుటుంబాలకు మంచిదని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ 7వ వచనంలో ఒకటి కావలవాణిగా నియమించడం చూస్తున్నాం. 7వ వచనం 2వ భాగాన్ని మనం చూసినప్పుడు, 7వ వచనం 2వ భాగం చూసినప్పుడు అక్కడ అతని మీద దేవుడు పెడతా ఉన్న ఆ విశేషమైన బాధ్యతను మనం చూస్తున్నాం. నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. కాబట్టి కావలవానికి దేవుడిచ్చిన గొప్ప బాధ్యత, కావలవాణ్ణి నియమించడం వెనకాల దేవునికున్న గొప్ప ఉద్దేశం ఒకటే, దేవుని సందేశాన్ని అందించాలి. దేవుని మాటలను మరి హెచ్చరికగా, దేవునికి ప్రతినిధిగా, దేవుని పక్షంగా ఇది యెహోవా వాక్కు అని మరి జనులకు హెచ్చరిక చేయాలి. కావలవాణ్ణి చేతిలో మనం బోర చూస్తాం. ఆ బోరతోటి ఆ నాదం చేసినప్పుడు, బోరధ్వని విన్నప్పుడు ఎలాగైతే గుండెల్లో గుబురు పుడుతుందో, నిర్లక్ష్యంగా ఉన్న వారందరూ కత్తులు పెట్టుకుని సిద్ధపడతారో, యుద్ధానికి సిద్ధపడాలన్న యుద్ధనాదం లాగా వినబడుతుందో, అలాగే దేవుని వర్తమానం అనేక మంది హృదయాల్లో, దేవుని సందేశం అనేక మంది హృదయాల్లో తిప్పాలి, కదిలించాలి. కనుక ఇక్కడ కావలవాణి యొక్క బోర లేదా కావలవాణి యొక్క ప్రకటన ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడో లేఖన నుంచి చూడడానికి ప్రయత్నం చేయటం ఎంతైనా మనకు మంచిది. కాబట్టి ఇక్కడ 8వ వచనంలో ఇలా చూస్తాం, ఎలాంటి సందేశం, ఎలాంటి బురదను చేయాలంటే కావలవాడు ఇలా ప్రకటించాలట. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా. అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గుర్చి నిన్ను విచారణ చేయుదును. దేవుడు కావలి వాణిని నియమించిన వెనకాల ముఖ్య ఉద్దేశం దుర్మార్గతలో జీవిస్తున్న వారి జీవితాలు మార్చబడాలి. దుర్మార్గతను బట్టి దేవునికి కోపాన్ని తీసుకొస్తున్న ఆ ప్రజలు హెచ్చరికను ఉండాలి. దాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగాలి. అలా తిరిగితే అతడి ప్రాణాన్ని అతడు దక్కించుకుంటాడు. నిర్లక్ష్యంగా ఉండి నాకేం పట్టదు, నాకేం బాధ్యత లేదు, సువార్త చెప్పాల్సిన బాధ్యత నాది కాదు, దేవుని ప్రేమను పంచుకోవాల్సిన బాధ్యత నాది కాదు అని ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వారిని ఆయన లెక్కడుగుతున్నాడు. పోయిన ప్రాణాలకు నువ్వే జవాబుదారి. పిల్లరా, రక్షించబడ్డ ప్రతి వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఆ యేసు యొక్క సిలువను ప్రచురపరచటం. ఆ సిలువలో మనకు ఇవ్వబడ్డ పాప క్షమాపణ, సిలువలో మనం పొందుకున్న రక్షణ, కనుక మన ఈ సువార్త ఎప్పుడైతే మరి ప్రకటిస్తామో అప్పుడు ఆ వ్యక్తిలో మరి మార్పు కలగాలి, ఆ వ్యక్తి రక్షించబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. కాబట్టి ఇక్కడ ఒక మూడు మాటలు మన సందేశం ఎట్లా ఉండాలి, బోర ఊదువాడు కావలవాని యొక్క ఆ బోర ఎట్లా ఉండాలి అన్న కాడ ఈ కాంటెక్స్ట్ ను బట్టి మనం మూడు మాటలు అర్థం చేసుకోవచ్చు. ఒకటి, బోర చాలా స్పష్టంగా లేదా ప్రకటన చాలా స్పష్టంగా ఉండాలి. చాలా సార్లు మనం ఎందుకు ప్రజలు దేవుని వైపు తిరగరంటే, ఎందుకు ప్రజలు తమ హృదయ స్థితిని గ్రహించలేకపోతున్నారంటే, బోర ఊదేవారు వాళ్ళు దేనికోసం ఊదారు, యుద్ధం వస్తుందని ఊదారా, లేకపోతే వేరే సిగ్నల్ ఇవ్వడానికి ఊదారా, ఏం చెప్తున్నారు, ఏం చేయమంటున్నారు, ఏం చెయ్యాలయ్యా అన్న దాని దగ్గర ఏమి అర్థం కాని కన్ఫ్యూజింగ్ స్టేట్ లో వెళ్ళేస్తున్నారు. ప్రసంగాలు చెప్పట్లేదు అంటే చెప్తున్నారు, సేవకులు లేరా అంటే ఉన్నారు, కానీ చివరికి ప్రజల్లో మార్పు వచ్చిందా, దుర్మార్గత విడిచిపెడుతున్నారా, దేవునికి దగ్గర అవుతున్నారా అన్న ప్రశ్న దగ్గర సమాధానం లేదు అనే చెప్పాలి. కారణం చెప్పవలసిన విషయాలు హెచ్చరికగా చెప్పడానికి మరి ఎందుకో సందేహిస్తున్నారు. దాని వెనకాల ఎందుకో అన్న దాని కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆ హెచ్చరికను ప్రజలు స్వీకరించలేరు, ఆ సందేశాన్ని ప్రజలు అంగీకరించలేరు. చెడిపోయిన మనసు కలిగి చెడిపోయిన త్రోవల్లో నడుస్తున్న ప్రజలను, నీ మీ త్రోవలు చెడు మార్గాలు, మీరు ఇట్లాగే బ్రతికితే మరణం తప్పదు, శిక్ష తప్పదు అని చెబితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమన్న భయం. కావలివాడు భయపడవలసింది కావలివని నియమించిన దేవునికి తప్ప. కావలివాడు ప్రజలకు భయపడితే మరి దేవుడు సంతోషం లేదు, ప్రజల ప్రాణాలు కూడా మరి కోల్పోతారు అన్న విషయాన్ని గ్రంథకర్త మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ హెహెజ్కేలు గ్రంథము 3:17-18 వచనాల్లో ఎలాంటి ప్రకటన కావలవాడు చేయాలో మాట్లాడుతున్నాడు. 3:17-18 మనం చూస్తే, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను, కాబట్టి నీవు నా నోటి మాటను ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము. కావలివాడు దేవుని సందేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా అందించాలి. ఏమాత్రం డైల్యూట్ చేయకుండా, ఏమాత్రం గ్రావిటీ తగ్గించకుండా, దేవుడు చెప్పిన దాన్ని మార్చకుండా, ఏమి దాంతో చేర్చకుండా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. నా మాట వినాలి, నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయాలి. నేను చెప్పే సందేశం ఎలా ఉందంటే 18వ వచనంలో ఎంత స్పష్టమైన మాటలు దేవుడిస్తున్నాడు. ఆయన మాట్లాడిన మాటల్లో అర్థమయ్యి అర్థం కానట్టుగా ఏ ఉండో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. 18వ వచనంలో అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గుర్చి ఆజ్ఞేయగా, మారకపోతే చస్తావు అని దేవుని సందేశం. మార్పు పొందకపోతే ఇక ముందు నీ తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది అన్న దేవుని సందేశం. మారడానికి ఇదే అనుకూలమైన సమయం. రేపు 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 అన్న వాయిదాలు మంచివి కాదు అన్నది దేవుని సందేశం. అవశ్యముగా అనుమానం లేదు, కన్ఫర్మ్ నిశ్చయముగా చెప్తున్నాను, అవశ్యముగా నీవు మరణమవుదు నేను దుర్మార్గుని గుర్చి ఆజ్ఞీయగా నీవు అతను హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవాలని వాని హెచ్చరిక చేయకు ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. కాబట్టి హెచ్చరిక చేయాలి. చాలా స్పష్టమైన సందేశం. మొదటి మాట, మరి కావలు వాణ్ణి ప్రకటన స్పష్టంగా ఉండాలి. ఏం చెప్పాలో అది చెప్పాలి, అర్థమయ్యేటట్లుగా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. రెండవ మాట మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 33:2 అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల. కాబట్టి అతడు విడిచి తిరిగినట్లు, అతడు విడిచి జాగ్రత్త పడినట్లుగా హెచ్చరికగా చెప్పాలి, స్పష్టముగా చెప్పాలి. రెండు, హెచ్చరికగా చెప్పాలి. ఆ గ్రావిటీ ఆ మెసేజ్ లో ఉండాలి. అన్ని కామిషు అయిపోయాయి, అన్ని ఈ వర్తమానాలు క్రైస్తవ సందేశాలు ఏమైపోయాయంటే కామెడీ షో. ఆయన నవ్వించడం, జనం ఓ ఎరగబడి నవ్వడం. బైబిల్ సందేశంలో ఎక్కడ నవ్వు లేదు, బైబిల్ సందేశంలో జోక్స్ కి అవకాశం లేదు, బైబిల్ సందేశం కాలయాపన కోసం చెప్పేది కాదు. ఆ సందేశం స్పష్టంగా లేకపోతే, వినేవారికి ఆ సందేశం అర్థం కాకపోతే దాని మూల్యం కొన్ని వందల ఆత్మలు. మన ఈ గంట వర్తమానం అయ్యేసరికి ప్రపంచంలో ఎంతమంది మరణించుంటారో, జననాలు జరుగుతూ ఉన్నాయి, మరణాలు జరుగుతూ ఉన్నాయి, కాలంతో పాటు జనన మరణాలు జరుగుతూ ఉండగా నీకు నాకు ఇచ్చిన జీవిత కాలంలో ఒక క్రైస్తవుడిగా నీకు నాకు ఆయన బాధ్యత ఇచ్చాడు. నిన్ను నన్ను ఆయన కావలవానిగా నియమించాడు. మనం పాస్టర్లు కానవసరం లేదు, మన మిషనరీలు కానవసరం లేదు. నువ్వు ఒక ఇంటికి యజమానిగా ఉంటే నీ ఇంటి మీద నీవే కావలవానివి. నువ్వు ఉద్యోగంలో ఒక అధికారిగా ఉంటే అక్కడ నువ్వే కావలవానివి. నువ్వు ఒక సంఘంలో సభ్యుడిగా ఉంటే ఆ సంఘంలో నువ్వు ఒక కావలవానివి. దేవుడు లోకంలో ప్రతి ఒక్కరిని రక్షించుకున్న ప్రతి ఒక్కరిని కావలు వారిగా నియమించాడు. ప్రాకారాల మీద నిలబడ్డ కావలవాడు ఏం చేయాలి? ఎంతో మనకుతో చూడాలి, ఎంతో స్పష్టంగా చూడాలి. దూరం నుంచి వస్తున్న సైన్యాన్ని పసిగట్టాలి, దూరం నుంచి వస్తున్న శబ్దాన్ని వినాలి. దాన్ని ఎలా చెప్పాలంటే సింహము గర్జించినట్లుగా చెప్పి పట్టణాన్ని ఆయత్తపరచాలి, సిద్ధపరచాలి. అది ఇవ్వబడ్డ బృహత్తరమైన బాధ్యత. గొప్ప బాధ్యత దగ్గర మనం నిద్రపోతూ ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలు పోతాయి. పోయిన ప్రాణాలకి క్రైస్తవులే జవాబుదారులు. దేవుడు తన తీర్పు దేవుడు ఇంటి వద్దే ప్రారంభిస్తానంటున్నాడు. కాబట్టి భారం కలిగిన జీవితం, ప్రార్థనాత్మ కలిగిన జీవితం, అనేక మంది కొరకు విజ్ఞాపన చేసేవారుగా మరి మనం ఉండవలసిన వారుగా ఉంటే, మనం ఉండాలి అన్నది దేవుని వాక్యం అయితే, వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్న బాధ్యత అయితే, ఎట్లా ఉన్నామో ఒక మారు పరీక్ష చేసుకోవటం అంతైనా మంచిది. కాబట్టి కావలి వాణ్ణి యొక్క ప్రకటనలో సందేశం ఏముండాలో తర్వాత చెప్తున్నా, కానీ సందేశం ఎలా ఉండాలి అన్న కాడ స్పష్టమైన సందేశం ఉండాలి, హెచ్చరికగా సందేశం ఉండాలి, మూడో మాట అదే 33:11 దేవుని ప్రేమ ఆ సందేశంలో ఉండాలి. హెచ్చరికతో పాటు దేవుని ప్రేమను ఎరిగి మనం ప్రకటించాలి. 33:11 కాగా వారితో ఇట్లనుము, నా జీవముతోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గతు నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలారా, మనసు తిప్పుకొనుడి, మీ దుర్మార్గతు నుండి మరలి మనసు తిప్పుకొనుడి, మీరెందుకు మరణము నుందురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు ప్రేమించే ప్రజలను హెచ్చరిక చేయమంటున్నాడు. వారు చేస్తున్న కామ వికార చేష్టలు, తిరుగుబాటు స్వభావం, దేవుని లెక్క చేయని స్వభావాన్ని బట్టి ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా తీర్పు తీసుకుని రావచ్చు, ఉగ్రతను వారి మీద కుమ్మరించవచ్చు. కానీ ఆయన ప్రేమ దీర్ఘశాంతానికి కారణమవుతుంది. ఆయన ప్రేమ హెచ్చరిక చేయమని మనం బ్రతమాలుతుంది. వారు మరణం నందడం నాకు ఇష్టం లేదు, వారు మార్పు నందడమే, జీవించటమే నాకు ఇష్టము అన్న మాట దగ్గర ఆ ప్రేమ చేత బలవంతం చేయబడి మనం ఈ సందేశాన్ని అందించాలి. మూడు మాటలు స్పష్టంగా ఉండాలి, హెచ్చరికగా ఉండాలి, ప్రేమ చేత పురుకొల్పబడి మనం ప్రకటించాలి. ఆ మూడు మాటలు ఇంతకు ఏమని ప్రకటించాలి? ఏమని కావలి వారిగా నియమించిన క్రైస్తవులుగా ఉన్న మనం అందరము ఎలాంటి సందేశాన్ని అందించాలి? మన సందేశంలో ఏముండాలో కూడా ఆయనే తన లేఖనాల ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మనం చూద్దాం మరి యెషయా గ్రంథం 21వ అధ్యాయము, మనం 6వ వచనం నుంచి చూస్తే అక్కడ ఆయన కావలి వాని యొక్క బాధ్యతను మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనం నుంచి ఎలా చూస్తున్నాం, నీవు వెళ్లి కావలి వారిని నియమించుము, కావలి వారిని నియమింపుము, అతడు తనకు కనబడు దానిని తెలియచేయవలను, జతలు జతలుగా వచ్చు, జత జతలుగా వచ్చు రౌతులను, వరుసలుగా వచ్చు గాడిదలను, వరుసలుగా వచ్చు ఒంటులను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును. అది కావలి వాని యొక్క బాధ్యతలు. ఆయన ఎందుకు నియమిస్తున్నాడు, ఆయన ఎందుకు నియమిస్తున్నాడు అన్న కాడ మనం కనబడిన దాన్ని చెప్పాలట, దూరం నుంచే చూడాలట, జాగ్రత్తగా చెవియొగ్గి వినాలట దేవుని వాక్యాన్ని, దేవుని సందేశాన్ని. పిల్లరా, మనం ఎంత జాగ్రత్తగా పరిశోధనాత్మకంగా చూడగలిగితే మనకి పొంచి ఉన్న శత్రువు కనబడతాడు, పొంచి ఉన్న శత్రు సేన కనబడుతుంది. క్రైస్తవ జీవితం మీద దాడి చేసే శత్రువు, క్రైస్తవ కుటుంబాల మీద దాడి చేసే శత్రువు, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి, వ్యక్తుల జీవితాన్ని పాడు చేయడానికి, పరిశుద్ధతను వదిలిపెట్టి పాపములో నెత్తేయడానికి భయంకరంగా పొంచి ఉన్న శత్రువు కొరకు లేఖనాల్లో మనం చూస్తాం. ఆ శత్రువు ఎక్కడ పొంచి ఉన్నాడో, ఎలా వస్తున్నాడో, ఎలా దాడి చేస్తున్నాడో కూడా లేఖనాలు స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి ఎవరి శత్రువు, ఎలా వస్తున్నాడు, జతలు జతలుగా వస్తున్న శత్రువు ఎవరు, భయంకరమైన శత్రువు ఎవరు అన్న కాడ మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక మళ్ళా యెషయా 21కి వద్దాం, చేయించండి. అక్కడ ఒకసారి శత్రువు గురించి ఒక మూడు మాటలు చూసి మనం మరలా వద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం వద్ద, నిబ్బరమైన బుద్ధి గలవారై మలకువగా ఉండుడి, మీ విరోధి మీ శత్రువు, మీ విరోధి మీ శత్రువు ఎవరు, అపవాది సాతాను, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ప్రాణాలు పోతున్నాయి, ఆత్మలు చేజారిపోతున్నాయి, ఆత్మను మింగేస్తున్నాడు, అనేక మంది దేవుని ఉగ్రతకు కారణమైనట్లుగా మార్చేస్తున్నాడు. ఎవరిని మింగిదినా ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది లేదు. చిన్నపిల్ల మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరి మీద వాడు దాడి చేస్తున్నాడు. నీ విరోధైన అపవాది, నీ విరోధైన అపవాది ఎవరిని మృంగిదినా ఎవరిని మృంగిదినా. సాతాను పొంచి ఉండి బలంగా దాడి చేస్తుండగా దేవుని బిడలుగా సాతాను యొక్క తంత్రాన్ని ఎరిగిన వారుగా మనం పసిగట్టి హెచ్చరిక చేయాలి. మన అపవాది యొక్క జాడను పసిగట్టి అపవాది విషయమై హెచ్చరిక చేస్తే జనుల యొక్క మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ప్రియులరా, అక్కడ మనం చూస్తున్నాం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను, అపవాది తంత్రాలను ప్రయోగిస్తున్నాడు, అపవాది తంత్రాలను ప్రయోగిస్తున్నాడు. 12వ వచనంలో మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశమండల ముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. ఈ దురాత్మల సమూహం, అపవాది సేన, అపవాది సేనలో ఉన్న అధికారులుగా అంధకార సంబంధులకు లోక నాదులుగా ప్రధానులుగా అధికారులుగా కనబడుతున్న వారు వీరందరూ దాడి చేస్తుండగా పట్టణం యొక్క ప్రాకార మీద దేవుడు భద్రతకై నిన్ను నన్ను కావలివానిగా నియమించాడు. ఆ కావలివాణి బాధ్యత, క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏంటో మరింత స్పష్టంగా తెలియచేయడానికి ఆయనకు కావలివానికి కావలసిన తర్కీదునిచ్చాడు. మెలకువగా ఉండడం ఎలాగో నేర్పించాడు. మెలకువగా ఉన్న నువ్వు ఎలాగ హెచ్చరిక చేయాలో, ఎలా శత్రువును ఎదుర్కోవాలో, ఎలాగ నిద్రపోతున్న వారిని కేక వేసి లేపాలో, ఎలాగ నువ్వు కాపాడుకోవాలో, నీ గాడి కింద ఉన్న వారందరిని ఎలా భద్రపరచుకోవాలో. నిర్లక్ష్యంగా ఉంటే ఎంత ప్రమాదమో. ఎల్లప్పుడూ వెపన్ సిద్ధంగా ఉంచుకొని, ఆయుధాన్ని సిద్ధంగా ఉంచుకొని, కంటికి కాటుకు పెట్టుకొని, ఎలాగ మెలకువగా రెప్ప కూడా పడకుండా కనిపెడుతూ ఉండాలో. ఇవన్నీ మనకు ఇవ్వబడ్డ తర్పీదులు, ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ పొందుకున్న మనం, ఈ శిక్షణ పొందుకున్న మనం పిల్లరా మరి నిజముగా ఆత్మీయ కావలిగా సంఘ క్షేమం కొరకు, కుటుంబాలు కట్టబడ్డం కొరకు మనం ప్రాకులాడవలసిన వారుగా ఉన్నామని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనములు ఇలా చూస్తాం. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది, సర్వలోకమును మోసపుచ్చు అపవాది సాతానని పేరు గల ఆది సర్పమైన గత సర్పము పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. దాని దూతలు అపవాది భూమి మీద పడద్రోయబడి ఎవని మృంగుదునా ఎవని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉండగా మరి పట్టణాన్ని కాపాడేవారు, పట్టణాన్ని భద్రపరచవలసిన వారు, అపవాది చెరలో నుంచి ప్రజలను విడిపించవలసిన వారు, తప్పించవలసిన వారు ఎవరంటే రక్షించబడ్డ దేవుని బిడ్డలు వారే కావలివారు, వారే కావలివారు. కనుక కావలివాడు బాధ్యత ఆత్మీయంగా ఎలా ఉందో మీకు చూపించాను. కావలివాడి సందేశంలో ఏ ఉండాలో కూడా ఆయన స్పష్టంగా యెషయా గ్రంథం 21వ అధ్యాయం మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాయబడింది, సింహము గర్జించినట్లు కేకలు వేసి నా ఏలినవాడా పగటి వేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచుచున్నాను, రాత్రి అంతయు కావలి కాయుచున్నాను. పగలు రాత్రి సమయం అసమయం అంటూ లేకుండా, పగలంటూ రాత్రి అంటూ లేకుండా నేను ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే వేవేల ఆత్మలు అగ్నికి ఆహుతి అయిపోతాయని ఆ గొప్ప బాధ్యతను గుర్తెరిగి కావలివాడు సింహము గర్జించినట్లుగా గర్జించాలట. ఆ సింహ గర్జనలో ఆ సందేశంలో ఏముండాలో మాట్లాడుతున్నాడు 12వ వచనం. కావలివాడు పదకొండవ వచనంలో ఒక ప్రశ్న ఉంది కావలి మనకు. పదకొండవ వచనంలో కావలివాడ రాత్రి ఎంత వేలైంది, కావలివాడ రాత్రి ఎంత వేలైంది, కావలివాడు ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు తెల్లారుతుందా, ఈ రాత్రి క్షేమముగా, ఈ రాత్రి ఎలాంటి ప్రమాదం లేకుండా, ఈ రాత్రి శత్రు యొక్క దాడి లేకుండా, ఈ రాత్రి ఎక్కడ నైట్ హెచ్బీలు జరగకుండా, ఈ రాత్రి ఎక్కడ కూడా చైన్ స్నాచింగ్లు ఎక్కడ కూడా నేరాలు జరగకుండా గడవాలని చెప్పి ఆశతో ఉంటాడు. కాబట్టి రాత్రి ఎంత వేళ అయింది, టైం ఎంత అవుతుంది, టైం ఎంత అవుతుంది, టైం ఎంత అవుతుంది అన్నది కావలివాడి ముందున్న ప్రశ్న అయితే, కావలివాడు చెప్తా ఉన్న సమాధానం ఎలా ఉంది పన్నెండవ వచనంలో, కావలివాడు ఉదయమగును రాత్రి అగును మీరు విచారింపగోరిని ఎడల విచారించుడి మరలా రండి అనుచున్నాడు. ఇక్కడ మూడు మాటలు మనం అర్థం చేసుకోవాలి కావలివాడు చెప్తున్న సందేశంలో. మొదటి మాట ఉదయమగును, ఉదయమగును అన్నమాట. కాబట్టి పిల్లరా, పట్టణంలో ఉన్న వారికి ఆ రాత్రి ఎంతైనా కష్టకాలం. రాత్రి శత్రువు ఏ పక్క నుంచి దాడి చేస్తాడో తెలియదు. గుండెలను అరచేతులు పెట్టుకుని నిద్రపోవలసిన సమయం, నిద్ర పట్టని పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లరా, కావలివాడు ఆదరిస్తున్నాడు, కావలివాడు ఓదారుస్తున్నాడు, ఏం పర్లేదు తెల్లారుతుంది, ఏం పర్లేదు రాత్రి గడిచిపోతుంది, ఏం పర్లేదు ఉదయం వస్తుంది, వెలుగు వస్తుంది, వెలుగులో శత్రు యొక్క ఈ తంత్రాలు పనిచేయవు. ఎంత నక్కి నక్కి వచ్చినా సరే మనకు చాలా స్పష్టంగా కనబడతాడు కాబట్టి ఏం పర్లేదు, ఏం పర్లేదు, పగలు రాబోతుంది, ఉదయం రాబోతుంది, శ్రమల నుంచి విడుదల రాబోతుంది, శ్రమల నుంచి విడుదల రాబోతుంది, పగలు రాబోతుంది, మంచి దినాలు రాబోతున్నాయి అన్నమాట. పిల్లరా, క్రైస్తవ జీవితంలో నిజంగా ఈ భూమి మీద ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఎంతో కష్టకాలం గడుపుతున్న వారు, ఎంతో మంది విడుదల లేక ఇంకెంత కాలం ఈ శ్రమ, ఇంకెంత కాలం ఈ బతుకు, ఇంకెంత కాలం ఈ బాధ, ఈ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు నా భర్త వల్ల ఎలాంటి నెమ్మది లేదు, చాలా వేధించబడుతున్నాను, ఈ అనారోగ్య పరిస్థితి వల్ల ఆనందమే లేదు, చాలా వేధించబడతా ఉన్నాను, అప్పుల వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నాను, రకరకాల పరిస్థితి చీకటిగా ఉంటే కావలి వాని యొక్క సందేశం ఏముండాలంటే ఆదరించే మాట. పగలొస్తుంది, పగలొస్తుంది, తప్పక పగలొస్తుంది, తప్పక రాత్రి అయిపోగానే తప్పక పగలొస్తుందని ప్రకటించాలి. నిజముగా మనకు ఇవ్వబడ్డ గొప్ప నిరీక్షణ కలిగిన మాటలు యోహాను సువార్త 14:1-3 వచనాల్లో ఎంత ఆదరణ కలిగించే మాటలో ప్రభు చెప్పి వెళ్లిన మాటలను కావలివాడు జ్ఞాపకం చేయాలి. ప్రభు చెప్పి వెళ్లిన మాటలను కావలివాడు జ్ఞాపకం చేయాలి. యోహాను సువార్త 14:1-3 వచనాల్లో మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను ఎడలా మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచబడుచున్నాను, నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండి స్థలములో మీరు ఉండలాగన మరలా వచ్చి. పగలొస్తుంది, నీతి సూర్యుడు వస్తాడు, వెలుగు వస్తుంది, మరలా వస్తాడైనా, మరలా వస్తాడైనా, ఆయన వచ్చి ఆయనున్న స్థలంలో మనము ఉండేలాగా ఆయన వచ్చి తీసుకువెళ్తాడు, ఆయన వచ్చి తీసుకువెళ్తాడు. ఈ నిరీక్షణ పిల్లరా మనం కలిగి ఉండాలి, అనేక మందికి ఈ నిరీక్షణ కలిగించాలి. మొదటి దశలోనికి పత్రిక 4:16-17 మనం చూస్తే 4:16-17 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుచోబడుదుము, కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము. మన ప్రభు వస్తాడు, వస్తానన్న ప్రభు రాక మారడు, వచ్చేది వచ్చేదే, తప్పక ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, బిహోల్ ఐఎమ్ కమింగ్. ఆయన చెప్పాడు, ఆయన మాట తొలిపోదు. ఆలస్యానికి కారణం మన మారు మనసు కొరకే దీర్ఘశాంతం అని చూపిస్తా ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగా, ఆయన వస్తానన్నట్లుగా, ఆయన మానక, ఆయన మానక, ఆయన తప్పక వస్తాడని మరి మనం కావలు ఆయన సందేశం, లేకపోతే మన సందేశంలో ఆ మాటలు ఉండాలి. అలాంటి ఆదరించే మాటలు, ఊరట కలిగించే మాటలు, తప్పరి మన హృదయాన్ని తప్పరలో చేసే మాటలు పగలు వస్తుంది. ఉదయమగును, ఉదయమగును రెండవ మాట మనం చూస్తున్నాం. రాత్రియగును, రాత్రియగును విశ్వాసులకి, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్న విశ్వాసులకి, రెయిన్ బగలు ప్రయాస పడుతున్న విశ్వాసులకి, ప్రభు పొలంలో చెమటలు కారుస్తూ శోధనల గుండా, శ్రమల గుండా ప్రయాస పడుతున్న విశ్వాసులకి నిరీక్షణ కలిగించే సందేశం కావలి వాణ్ణి ప్రకటనలో ఉండాలి. పగలొస్తుంది, పగలొస్తుంది. ప్రతి వాణికి వాణి వాణి కష్టాన్ని బట్టి ఆయన జీతమిస్తాడు. ప్రతి వాణికి వాణి వాణి కష్టాన్ని బట్టి ఆయన నమ్మకమైన ప్రభు జీతమిస్తాడన్న నిరీక్షణ మాటలు మనం చూస్తున్నాం. రెండవది రాత్రియగును, రాత్రియగును దేవుని ఎరగక, దేవుని ఎరగక, దేవుని భయభక్తులు లేక, వారి చీకటి బ్రతుకుని పగట బ్రతుగా మార్చుకొని, లోకాశల వెనకాల పరిగెడుతూ, డబ్బు సంపాదన సుఖభోగాలు ఆస్తులు అంతస్తులు వాటినే కూర్చుకుంటూ, తాగుబోతుల విందులు చిందులు వాళ్ళకి నచ్చినట్లుగా జీవిస్తున్న వారికి ఎలాంటి ప్రకటన అయితే, ఇదిగో రాత్రి వస్తుంది, రాత్రి వస్తుంది, అది తీర్పు దినం, అది వెలుపల చీకటి, అది భయంకరమైన నరక శిక్ష. ఈరోజు సుఖపడుతున్నాం, మాకేం పర్లేదు, మాకెవ్వరు అక్కర్లా, డబ్బుంటే చాలు, ఏమి లేకపోయినా పర్లా, డబ్బుంటే చాలు, ఏమి లేకపోయినా పర్లా అని దేవుడంటే లెక్క లేకుండా, దేవుడంటే భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కదా. ఇదో బూర ఊది చెప్పాలి, రాత్రి వస్తుంది, రాత్రి వస్తుంది, ఆ రాత్రి వస్తుంది. ఇప్పుడు ఏదైతే మీరు సుఖము సుఖాలు సుఖాలు అనుకుని పరిగెడతా ఉన్నారో, మీ సుఖాలు దుఃఖంగా మారిపోతాయి, మీ ఆనందం కన్నీరుగా మారిపోతుంది. తీర్పు దినం ముందు మీరు తేలిపోతారు, తీర్పు దినం ముందు నిశ్చయముగా దేవుని ఖడ్గం మీ మీద పడుతుంది. జాగ్రత్త అని తీర్పును గురించి కేవలం రాకడా రాకడలో వచ్చే ఆశీర్వాదాలు మాత్రమే కాదు, రాకడా రాకడలో ఆయన ఇచ్చే తీర్పును గురించి కూడా మరి కావలవాడు హెచ్చరించాలి. రాత్రియగును ఆ రాత్రి ఎలా ఉంటుందంటే, యోహాను సువార్త 3:36 ఈ మాట చూస్తాం. యోహాను సువార్త 3:36 ఈ మాట చూస్తున్నాం. కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని. అంటే చేయండి, దేవుని ఉగ్రత ఆ రాత్రి ఎలాంటిది, దేవుని ఉగ్రత సర్వ లోకాన్ని జలప్రలయంతో ముంచెత్తిన అగోప ఉగ్రత, సుధమ గుమర్ర పట్టణాలను మరి సమూలంగా ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించి నేల మొలకలతో సహా కాల్చివేసిన ఆ గొప్ప ఉగ్రత, ఆ ఉగ్రత వస్తుంది. జాగ్రత్త, వెలుపల చీకటి పండ్లు కొరకట ఏమాత్రం కనికరం పొందని తీర్పు అని హెచ్చరించాలి. హెబ్రీకి రాసిన పత్రిక 10:31 10:31 జీవు గల దేవుని చేతిలో పడుట భయంకరం, దేవుని చేతిలో పడుట భయంకరం, దేవుడి తీర్పులోకి వెళ్లటం భయంకరం, అవకాశం ఉండగానే మార్పు నొందకుండా ఇష్టానుసారంగా జీవించటం బహుభయంకరం అని ప్రకటించాలి. అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తాం, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. తర్వాత మనం అంటే చేయండి, ఏలు అనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. దేవుడు దహించు అగ్ని ఉన్నాడు, ఆయన చేతులు పడటం బహుభయంకరం. ఆయన దహించు అగ్ని, ఆయన ఉగ్రతను మనం చూడాల్సి ఉందని హెచ్చరిక చేయాలి. ఇదిగో రాత్రి వస్తుంది హెచ్చరిక చేయాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఇలాంటి వాక్యము మనం ఇలా పురికొల్పుతా ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో వాక్యము మనల్ని హెచ్చరిస్తా ఉంది. 10:28, ఆత్మని చంపనరక దేహమునే చంపు వారికి భయపడకూడదు గాని. ఎవరికి భయపడకూడదట? ఆత్మను చంపకుండా కేవలం దేహాన్ని చంపే వారికి భయపడద్దు. అది చాలా చిన్న నష్టం. ఒకవేళ మన ప్రాణం పోయినా సరే అది చిన్న నష్టమే. కానీ ఎవరికి భయపడాలి? ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడదు. ఎవరికి భయపడాలి? మనుషులకు భయపడుతున్నాం, అధికారులకు భయపడుతున్నాం, భార్యకు భయపడుతున్నారు, పిల్లలకు భయపడుతున్నారు, జంతువులకు భయపడుతున్నారు, అన్నిటికీ, కరోనా వైరస్ కి భయపడుతున్నారు. ఇవన్నీ ఏం చేస్తే మహా అయితే ఏం చేస్తే దేహాన్ని మాత్రమే చంపగలవు. కానీ దేవుని తీర్పు ఎలా ఉందంటే ఆత్మ దేహము రెండిటిని నరకములో నశింప చేయగలవాడు. కాబట్టి బోర ఊదాలి, హెచ్చరిక చేయాలి. దేవుడంటే లెక్క చేయకుండా తింటూ త్రాగుతూ ఆడుటకు లేచిరి అన్నట్లుగా ఇష్టానుసారంగా జీవిస్తున్న ప్రజలకి హెచ్చరిక చేయాలి. కావలవాడా, నువ్వు హెచ్చరిక చేయాలి. నాకు ప్రతిగా నా మాట విని వారికి నువ్వు ప్రకటించాలి. కాబట్టి ఆ ప్రకటనలో ఒకటి నిరీక్షణ మాటలు ఉండాలి, రెండు తీర్పును గుర్చిన మాటలు ఉండాలి, మూడు మార్పును గుర్చిన మాటలు కూడా ఉండాలి. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనం ఎలా చూస్తున్నాం. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనంలో కావలివాడు ఉదయమగును రాత్రి అగును మీరు విచారింప కోరిన ఎడల విచారించుడి మరలా రండి అనుచున్నాడు. మీరు మేలు పొందాలంటే ఒక్క మార ఆలోచించండి, తిరిగి రండి, దేవుని వద్దకు రండి. ఆయన వద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రం తోసివేసేవాడు కాదు. ఆయన తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన నాశనం కోరుకోవడంలా, ఆయన మన నరకానికి పంపడం ఆయన అభీష్టం కాదు. మన నరకానికి వెళ్ళకూడదు, మన నాశనం కాకూడదని మన విషయమే దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఎంత ఘోర పాపి అయినా దేవుడు క్షమించలేని పాపం అంటూ ఏమి లేదు. మీరు తిరిగి రండి అని ఒక ఇలరా మార్పు కొరకైనా హెచ్చరికలు ఆ మాటల్లో, ఆ ప్రకటనలో ఉండాలని లేఖనాల్లో మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో ఇలా చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనంలో ఎవడైనా బాకానాది వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణం తీసివేయును. అయితే 5వ వచనం 2వ భాగం, వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. జాగ్రత్త పడితే ప్రాణాన్ని రక్షించుకుంటాడు. ఇక్కడ పిల్లరా 11వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇలా చూస్తున్నాం, కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నుండి వలన నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుటు వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలారా మనసు త్రిప్పుకోండి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకునుడి మీరెందుకు మరణం నొందుదురు. కాబట్టి తిరగండి, రండి, ఒప్పుకోండి, ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించలేని పాపం అంటూ ఏది లేదని నిరీక్షణ మాటలను మనం అందించాలని మనకి వివిధ కాల సమయంలో కావాలి. వాని వర్తమానంలో చూస్తున్నాం. కాబట్టి దేని కొరకు ప్రకటించాలి అన్నప్పుడు నిరీక్షణ పగలొస్తుంది అన్న నిరీక్షణ విశ్వాసులకు అందించాలి. పాపంలో పాపాన్ని ప్రేమిస్తూ జీవిస్తున్న వారికి తీర్పు వస్తుందన్న హెచ్చరిక మాటను అందించాలి. మొత్తంగా నీతిమంతులు గాని అనీతిమంతులు గాని ఇద్దరికీ ఒకటే సందేశం, తిరిగి రండి, తిరిగి రండి. ఇక్కడ దుర్మార్గుల కొరకు మాత్రమే మనం చదువుతున్నాం. ఇప్పుడు దాకా కిందకు వెళ్తే నీతిమంతుల కొరకు కూడా హెచ్చరిక మాటలు మనం చూస్తాం. నీతిమంతుని గుర్చి కూడా హెచ్చరిక మాటలు 12:13 నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాటలు తెలియజేయము, నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపించదు. అండర్లైన్ చేయండి, నేను గతంలో దేవుని కోసం ఏదో చేశాను, నేను గతంలో దేవుని కోసం నమ్మకంగా ఉన్నాను, నేను ఎన్ని ప్రార్థన చేశాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, సువార్త చెప్పాను, అనేక మంది తిప్పాను, అది గతం. వర్తమానం ఎట్లా ఉంది? పాపం. వర్తమానంలో పాపంలో బ్రతుకుతూ గతంలో నేను నీతిమంతుడిని అన్నా సరే నువ్వు తప్పించబడు. అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపించదు. అలాగే చివరి మాట, అలాగనే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతకజాలడు. నీతిమంతుడికి కూడా భయంకరమైన తీర్పు అని హెచ్చరించాలి. నామకార్థ క్రైస్తవులు, ఆదివారపు క్రైస్తవులు, తాగుబోతు క్రైస్తవులు, తిరుగుబోతు క్రైస్తవులు, పేరుకు మాత్రమే క్రైస్తవుడు, బైబిల్ తెలియదు, క్రీస్తు తెలియదు. బైబిల్ తెలియదు, క్రీస్తు తెలియదు. లోకానికి వీళ్ళకి తేడా ఏముండదు. మాట్లాడితే ఇంత ధర్మం చేస్తాం, మాట్లాడితే మా ఊళ్ళో చర్చి కట్టించాం, ఇదేవేవో గతంలో చేసిన కార్యాలు చెప్తా ఉంటారు. అయితే వాక్యం చెప్తుంది, పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతకజాలడు. నీతిని బట్టి అతన్ని విడిపించదు. కాబట్టి కావలి వాడు నిద్రపోతున్న క్రైస్తవుల్ని మేలుకొలిపే హెచ్చరికలు చేయాలి. దేవుడంటే లెక్క లేకుండా తిరుగుతున్న అన్యులను, దేవుని ఎరగని ప్రజలను కూడా హెచ్చరిక చేయాలనే ఈ గొప్ప బాధ్యత కావలి వానికి మరి దేవుడు అప్పచెప్పి ప్రాకారం మీద నిలబెట్టాడు. కాబట్టి ప్రియ సహోదరులరా, మనమందరం కూడా రక్షణ పొంది, మారు మనసు పొంది, ప్రభు రాకడ ఎప్పుడో, నేను పరలోకంకి వెళ్ళాలి, అవన్నీ మాటలు కూడా ఆశ కలిగి ఉన్న ఈ విషయాల్లో అది మరి మనకు ఆశీర్వాదమే, అది శుభప్రదమైన నిరీక్షనే. అయితే మరి నీకు నాకు ఇచ్చిన బాధ్యత ఉంది, మనకి మరి ఆ దాని ఏమంటారు, భాగ్యాలు కావాలి, బాధ్యతలు వద్దు అంటే కుదరదు. నీకు భాగ్యాలు బైబిల్లో ఉన్న ప్రామిసెస్ కావాలి, బైబిల్లో ఉన్న రివార్డ్స్ కావాలి, పరలోకంలో ఉన్న రివార్డ్స్ కావాలి. ఇక్కడ మాత్రం నేనేమి పెయిన్ తీసుకొని, ఇక్కడ నేనేమి శ్రమ తీసుకొని, ఇక్కడ నేనేమి కష్టపడిన ప్రయాసపడిన అంటే కుదరదు. నువ్వు కావలి వాడి గనియమించాడు, నమ్మకంగా నీ పనిచే, హెచ్చరిక చేయి. దేవుని ఎరగన వారిని హెచ్చరించాలి. దేవుని ఎరుగామనుకుంటూ చెబుతూ నిజమారు మనసు రక్షణ లేని వారిని కూడా హెచ్చరించాలి. మొత్తంగా అందరి ప్రాణాలని తప్పించటం, అందరి ప్రాణాలని కాపాడమే గొప్ప ధ్యేయముగా మనం బ్రతకవలసిన వారుగా ఉన్నామని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి బైబిల్లో మరి నేను ముగింపు మాటలకు వెళ్తా ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే ప్రిలరా, ఈ బాధ్యత మరి కావలి వాడికి అప్పచెప్పాడు అన్నప్పుడు మనం ఒక వాచ్మెన్ ని, ఆ ప్రాకారాల మీద, ఆ వాచ్ టవర్స్ మీద ఉన్న వారిని ఇప్పటిదాకా మనసులో పెట్టుకున్నాం. కానీ బైబిల్ దగ్గరకు వచ్చి ఈ సందేశాన్ని అప్లై చేసి చూస్తే బైబిల్లో పాత నిబంధన ప్రవక్తలు, కొత్త నిబంధన శిష్యులు, అపోస్తలు వీరందరూ కూడా దేవుని చేత నియమించబడ్డ కావలవారే అనిపిస్తుంది. కాబట్టి యెహెజ్కేలు ఒక కావలవాడు, యెహెజ్కేలు ఒక కావలవాడు. ఆయనే అన్నాడు, నేను నిన్ను కావలవాడిగా నియమించానని. కాబట్టి యెహెజ్కేలు కావలవాడైతే యెహెజ్కేలుతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూస్తే ఆ మాటలు మనకి కూడా అప్లై అవుతాయి. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తున్నాం చివరి మాట, ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. మొదటి అధ్యాయంలో ఆయనకు దేవుడిచ్చిన దర్శనం, దేవుడి ప్రత్యక్షతను చూస్తాం, అది యెహోవా ప్రభావ దర్శనం. ఆ దర్శనం చూసిన తర్వాత నేను చూచి సాగిల పడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడను. దేవుణ్ణి ఎరిగి దేవుని పాదాల వద్ద సాగిల పడ్డాడు యెహెజ్కేలు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ విషయాలు చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మీరు తర్వాత చదివితే అక్కడ 6 మాటలు చూస్తాం. మొదటి మాట, మొదటి వచనంలో, నువ్వు చక్కగా నిలబడము. కావలవాడు ఎలా ఉండాలి? కావలవాడు ఎలా ఉండాలి? పొజిషన్ బాగుండాలి, సరిగ్గా నిలబడాలి, డేలా పడకూడదు, 2 కాళ్ళ మీద ఆనుకొని నిలబడాలి, ఎక్కడ డేలా పడకూడదు, చక్కగా నిలబడు. 2వ మాట, నేను నీతో మాట్లాడవలను అని. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టును, అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటుంది. 1, నిలబడాలి. 2, దేవుని స్వరం జాగ్రత్తగా వినాలి. 3వ మాట మనం చూస్తే 2వ వచనంలో, ఆయన 3వ వచనంలో, ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల వద్దకు, ఇశ్రాయేలు వద్దకు నిన్ను పంపుచున్నాను, వెళ్ళాలి. 3వ మాట, వెళ్ళాలి అన్నాడు ఆయన. లే, నిలబడు అన్నాడు. నేను చెప్పిన వర్తమానం జాగ్రత్తగా విను అన్నాడు. 3, నేను పంపుతున్న ప్రజల వద్దకు నువ్వు వెళ్ళు అన్నాడు. 4వ మాట చూస్తే 4వ వచనం చివరి మాట, ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలను. ఏం చేయాలట? మౌనంగా ఉండకూడదు, నోరు తెరిచి ప్రకటించాలి. మౌనంగా ఉండకూడదు, బోర ఊది ప్రకటించాలి. మౌనంగా ఉండకూడదు, ప్రకటించాలి. 5వ వచనంలో అంటాడు, నరపుత్రుడా, నీ బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తొప్పల్లోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. నువ్వే ప్రజల మధ్యకు వెళ్తున్నావు, ఏ ప్రజలను హెచ్చరిక చేయబోతున్నావు, ఏ ప్రజలకు నా వర్తమానం చెప్పబోతున్నావు. ఆ ప్రజలు మంచి వాళ్ళు, దుర్మార్గులు, కఠినాత్ములు, దేవుడి మీద తిరుగుబాటు చేసిన వారు, భయభక్తులు లేని వారు. ఎంత ఘోరమైన వారంటే వారి బ్రహ్మదండి చెట్లతో సమానం, వారి ముండ్ల తొప్పులతో సమానం, వారి విషం కలిగిన తేళ్లతోనూ పాములతోనూ సమానం. నేను పంపుతున్న ప్రజలు బ్రహ్మదండి చెట్ల వంటి వారు, ముళ్ళ తుప్పల వంటి వారు, తేళ్ల వంటి వారు. అయినా సరే నువ్వు కావలవాడు కనుక ఆయనను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము, వారి తిరుగుబాటు చేయవారు వారికి భయపడకుము. వారి హెచ్చరికలకి, వారి మాటలకి, వారి తిరుగుబాటుతనానికి ఏం భయపడకుండా చెప్పాలి. ఏం చేయాలట? భయపడకూడదట, భయపడకూడదట. చివరి మాట 6వ వచనంలో ఇలా అంటాడు. 7వ వచనం, వారు తిరుగుబాటు చేయవారు గనక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నువ్వు వారికి తెలియజేయము. చెప్పాల్సిందే, వినకపోయినా చెప్పాల్సిందే, ఏదో ఒక రీతిగా చెప్పాల్సిందే. నువ్వు చెప్పను అంటావా? దాని మూల్యం విలువైన ఆత్మలు, దాని మూల్యం వేవేల ఆత్మలు చేజారిపోతాయి, నువ్వు చెప్పాలి. కాబట్టి యెహెజ్కేలు అన్నాడు, నువ్వులే నా మాట జాగ్రత్తగా విను, నేను పంపుతున్న ప్రభుల వద్దకు నువ్వు వెళ్ళాలి, మౌనంగా ఉండకూడదు, ప్రకటించాలి, వారు తిరుగుబాటు చేసినా భయపడకూడదు, వారు వినకపోయినా నువ్వు తిరిగి చెప్పాలి. యెహెజ్కేలు అలాగే చెప్పాడు. యెహెజ్కేలు ఆత్మీయ కావాలి. పాత నిబంధన ప్రవక్తల్లో చివరి ప్రవక్తగా నిలబడ్డ మనం బాప్తిస్మిచ్చి యోహాను చూస్తాము. యోహాను దేవుడు కావలవాడిగా నియమించాడు. ఆ యోహాను సాక్షాత్తు మరి సైనికులైన పోలీసులతో, పోలీసులు సైనికులు ఒకే కోవ కనుక సైనికులతోనూ ఆయన ఏం మాట్లాడాడో రాజుల ముందు ఆయన ఎలా మాట్లాడాడో చూస్తే నిజముగా ఒక ఆదర్శవంతమైన కావలిగా బాప్తిస్మిచ్చి యోహాను మనం చూస్తాం. లూకా సువార్త 3:7-9 మనం చూస్తే, లూకా సువార్త 3:7-9 యోహాను యొక్క ప్రకటన మనం చూస్తాం. యోహాను యొక్క ప్రకటన మనం చూస్తాం. ఆ 3:7 చదువుతున్నాను. అతడు తన చేత బాప్తీసం పొందవచ్చిన జన సమూహమును చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఎంత లోతైన మాటలు, ఎంత కఠినమైన మాటలు, ఎంత కఠినమైన మాటలు. ఎవరట? సర్ప సంతానం అన్నాడు, దైవ సంతానం అన్న. ఎవరిని చూసి? శాస్త్రుల్ని, పరిశీలన చూసి. అప్పటికే దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు, మందిర పరిచయం చేస్తున్నామని చెప్పుకుంటున్నారు, సమాజంలో పెద్దలుగా, సమాజంలో మత పెద్దలుగా చలామణి అయిపోతున్నారు. వారి బ్రతుకేంటి, వారి జీవితాలు ఏంటి అంటే వారు సర్ప సంతానం. వారి సర్ప సంతానం మీరు తప్పించుకోలేరు, ఉగ్రత మీ మీదకి వస్తుంది, జాగ్రత్త అని ఏమాత్రం మొహమాటం లేకుండా ఆయన ఆయన బోరుదుతున్నాడు. ఏమాత్రం మొహమాటం లేకుండా ప్రకటిస్తున్నాడు. ఆయన మాటలకి చలించిపోయి ప్రజలు ఆయన వద్దకు వచ్చి అడుగుతున్నారు 10వచనంలో జనులు. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవాలని అతన్ని అడగగా, ఏం చేయాలి, ఎక్కడ సరిదిద్దుకోవాలి, ఎక్కడ తిరగాలి చెప్పండి అని అడిగారు. ఏమాత్రం మొహమాటం లేకుండా 11వచనంలో అంటాడు, అతడు 2 అంగీలు గలవాడు, ఏమీ లేని వానికి ఇవ్వలను. స్వార్థం, మీ స్వార్థం విపరీతంగా పెరిగిపోయింది, ప్రేమ చల్లారిపోయింది, సాటి మనిషి కొరకు పట్టించుకోవడం మానేశారు. పక్క పక్కన ఇల్లు, ఆ ఇంటి పక్కన ఆ పక్క చెత్త, ఈ పక్క పడ్డా కుదరదు, అసలు ముఖాలు చూసుకోవడానికి వీల్లేదు. పక్కా శత్రువులాగా, వాళ్ళకు వీళ్ళకి పుట్టుకతో శత్రుత్వం ఉన్నట్లుగానే ఇరుగు పొరుగు వారితో కూడా మాట్లాడినంత భయంకరమైన స్వార్థం వచ్చేసింది. నాకెందుకు, నేను, నా భర్త, నా పిల్లలు తప్ప ఇంకెవ్వరు మన కంటే కనిపించట్లేదు ఆయన అంటాడు. ఇదిగో దేవుని పిల్లలుగా రామ చేత మీరు ఉండాలి. 11వచనంలో 2 అంగీలు గలవాడు, ఏమీ లేని వాడిని తీయాలి, ఆహారం గలవాడు అలాగే చేయాలని వారితో చెప్పాను. ప్రజలతో మాట్లాడుతున్నాడు, చారిటీలోకి రండి, చారిటీలోకి రండి, ఇరుగు పొరుగు వాడిని ప్రేమించండి, నిన్ను వలని పొరుగు వాడిని ప్రేమించాలి, లేకపోతే ఉగ్రత తప్పదు అన్నాడు ఆయన. 12వచనంలో సుంకర్లు వచ్చారు, గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చారు, గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చారు, అధికారం చేతిలో ఉంది, అధికారం చేతిలో ఉంది కాబట్టి ఆమ్యామ్యాలు లాగించేస్తా ఉన్నారు. ఈ సుంకర్లతో మాట్లాడుతున్నారు. సుంకర్లు బాప్తిస్మ పొందవచ్చి బోధకుడా నేనేమి చేయవనని అతను అడగగా, అతడు మీరు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు, ట్యాక్స్ కలెక్టర్లుగా మీరున్నారు, సుంకం వసూలు చేస్తా ఉన్నారు, ఇష్టానుసారంగా చేయొద్దు, రూల్ ఎలాగుంటే రూల్ ప్రకారంగానే మీరు చేయాలి, రూల్స్ వైలేట్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని ఎవరు అడుగుతలేదు అనుకున్నారేమో కానీ ఆ పరమ న్యాయాధిపతి చేతిలోంచి మీరు తప్పించుకోలేరు, ఉగ్రత తప్పదు, జాగ్రత్త అన్నాడు. జనుల్ని హెచ్చరించాడు ఆయన, సుంకలు హెచ్చరించాడు ఆయన. మళ్ళా 14వచనంలో సైనికులు వచ్చారు, పోలీసులు వచ్చారు, సైనికులు వచ్చారు, సైనికులు అడుగుతున్నారు నేనేమి చేయవనని అతను అడిగిరి. అందుకు అతడు 3 మాటలు ముచ్చటగా, 1, ఎవరిని బాధ పెట్టక, చేతిలో లాఠీ ఉంది, చేతిలో పెన్ ఉంది, పవర్ ఉంది, ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావేమో, నిన్ను ఎవరు అడగలేరని అనుకుంటున్నావేమో, జాగ్రత్త, ఆయన చూస్తున్నాడు. ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరి మీద అపనింద వేయద్దు, మాట్లాడితే మటర్ కేసు పెట్టేస్తాను, మాట్లాడితే కేసు బుక్ చేసి లోపల పోసేస్తాను, నీ ఇష్టం అనుకుంటున్నావేమో, ఆయన చూస్తున్నాడు, జాగ్రత్త. ఎవరి మీద అపనింద వేయక ఏం చేయాలట, మీ జీతాలతో చాలు, జీతం చాలు, అది నీకు ఆశీర్వాదం. జీతం కానిది నీకు ఎంత మాత్రం ఆశీర్వాదం కాదు, మీ కుటుంబానికి ఆశీర్వాదం కాదు, మీ జీతాలతో తృప్తి చెంది ఉండడని వారితో చెప్పాను. బాప్తిస్మిచ్చి యోహాను నమ్మకమైన కావలివాడు, నమ్మకమైన కావలివాడు. రాబోతున్న ప్రమాదాన్ని, రాబోతున్న ఉగ్రతను గుర్తెరిగి
అతడు హెచ్చరిక చేస్తున్నాడు. అతడు అంతరంగాన్ని చూసి హెచ్చరిక చేస్తున్నాడు, సర్ప సంతానమా రాబో ఉగ్రత మీ మీదకి రాబోతుంది, మార్పునందండి. ఆ బూరధ్వనికి గుండెలు జారిపోవాలి, ఆ బూరధ్వనికి బండభారిన హృదయాలు కరిగిపోవాలి. అలాంటి నమ్మకమైన కావలవాడు జనుల్ని శంకరుల్ని సైనికుల్నే కాదు. యోహాను ఎంత నమ్మకమైన వాడంటే 3:18 ఇలా చూస్తాం, 3:18 ఇలా చూస్తాం. ఇదియుగాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచున్నాను. యోహాను సువార్త ఎట్లా ఉంది? అమ్మా గాడ్ బ్లెస్ యూ, అయ్యా గాడ్ బ్లెస్ యూ, ఎలా చెప్తున్నాడా? లేదు. ఎలా చెప్తున్నాడా? లేదు. హెచ్చరిక, మారతావా పోతావా, ఇదే అనుకూలమైన సమయం. ఉగ్రత దినం ముందుంది. కరోనా వల్ల అయినా పోవచ్చు, మరో రకంగానే పోవచ్చు. నీ పోయే దినం ఎట్లా ఉంటుంది? నీ పోయే దిన ముందు, నీ మరణ దిన ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు, ఎలాగున్నావు? హెచ్చరిక చేస్తా ఉన్నాడు, జాగ్రత్త పడమంటున్నాడు. ముందుగానే ఆయన హెచ్చరిక మాటలు ప్రకటిస్తా ఉన్నాడు. సరాసరి 19:9 ఆ రోజు రాజైన హేరోదు చేస్తున్న పాపం, ఏ రోజును బట్టి ప్రజలందరూ చెడిపోతారు కాబట్టి రాజు కూడా భయపడ్డవాడు కాదు. చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కారిని నిమిత్తము, అతని సోదరుని భార్య అయిన హేరోదు నిమిత్తము యోహాను అతన్ని గద్దించినందున, యోహాను రాజుని సహితం వదిలిపెట్టిన వాడు కాదు. నమ్మకమైన కావలవాడు ప్రజలను హెచ్చరించాడు, సైనికులను హెచ్చరించాడు, సుంకులను హెచ్చరించాడు, రాజుని హెచ్చరించాడు. అలా హెచ్చరిక యొక్క మూల్యం, ఆ హెచ్చరికకి యోహాను చెల్లించాల్సిన మూల్యం ఏంటంటే చెరసాల చిరఛేదనం. దానికి కూడా సిద్ధపడ్డవాడే. చెరసాల అతన్ని భయపెట్టలేకపోయింది, చిరఛేదనం అతని భయపెట్టలేకపోయింది. అతడు భయపడేది ఒకే ఒక్కరికి, ఏ దేవుడు అతన్ని కావలవాడుగా నియమించాడో ఆ దేవునికి తప్ప ఇంకెవరికి అతడు భయపడేవాడుగా లేడు. వీళ్ళరా కొత్త నిబంధనలో అపోస్తుల్లో కడమ అపోస్తులుగా కనబడుతున్న పౌలు దగ్గరికి వస్తే, అపోస్తుల కార్యాల గ్రంథం 17:7 పౌలు ఎంత నమ్మకమైన కావలవాడుగా కనబడతాడో, అపోస్తుల కార్యాల గ్రంథం 17:16 మనం చూస్తే, పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పెట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములోనూ యూదులతోనూ భక్తి పొందిన వారితోనూ ప్రతి దినము సంత వీధిలో తన్ను కలుసుకున్న వారితోనూ తర్కించుచూ వచ్చాను. మౌనంగా ఉన్నవాడు కాదు పౌలు, చూస్తూ కళ్ళు మూసుకున్నవాడు కాదు, వింటూ చెవులు మూసుకున్నవాడు కాదు, నాకేం పట్టిందిలే, నాకెందుకు వచ్చిందిలే ఈ గొడవ అనుకున్నవాడు కాదు. నాదే బాధ్యత. అందుకే దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు, ఈ పట్టణానికి తీసుకొచ్చాడు, ఈ సంగతులన్నీ చూపిస్తున్నాడు. నేను మౌనంగా ఉండకూడదు, నేను భయపడుతూ కూర్చోకూడదు, నేను ఆగిపోకూడదు. నేను చెప్పాల్సిందే. తర్కిస్తూ ఉన్నాడు, వాదిస్తూ ఉన్నాడని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. 29:31 ఆయన చెప్పేది ఎంత చక్కగా చెప్పాడో, ఏమాత్రం శుద్ధి లేకుండా ఎంత చక్కగా చెప్పాడో 29:9. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మరల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలినదని తలంపకూడదు. వెండి బంగారాల్లో విగ్రహాల్లో దేవుడు లేడు, దేవుణ్ణి వెతకూడదు అంటున్నాడు. 30:18 ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్లుగా ఉందని ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. గతం గత పక్కన పెట్టండి, ఇప్పుడు దాకా క్షమించాడు, ఇప్పుడు దాకా కృప చూపించాడు, ఇంకా అట్లా ఉండ కుదరదు. అప్పుడైతే వదిలిపెట్టాడు, ఇప్పుడు వదిలిపెట్టడానికి అది సిద్ధంగా లేడు. మారు మనసు పొందాల్సిందే అంటే ఉపయోగపడుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని ద్వారా నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయే ఒక దినం నిర్ణయించున్నాడు. తీర్పుంది జాగ్రత్త, ప్రభు రాబోతున్నాడు జాగ్రత్త, మనం పోబోతున్నాం జాగ్రత్త, ఎట్లా ఉన్నామో పరీక్ష చేసుకోవాలి, సరిదిద్దుకునే విషయాలు సరిదిద్దుకోవాలి అని చాలా స్పష్టంగా పౌలు బోధించడం మనం చూస్తున్నాం. యోహాను విశ్వాసులకు ప్రకటిస్తే, పౌలు అన్ని జనులకు ప్రకటిస్తే, ఇద్దరు ప్రకటనలోనూ ఇద్దరు నమ్మకమైన కావులు వారిగా కనబడుతున్నారు. చాలా స్పష్టముగా వారు బోధించేది బోధించారు. అయితే ప్రజలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? కావులు వాడి ప్రకటనకి ప్రజలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? కావులు వారు ఎలా ప్రకటిస్తా ఉంటే ప్రజల్లో మెజారిటీ మైనారిటీ మార్పు చెందుతున్నారు, దేవుని పాదాల దగ్గరికి వస్తున్నారు. మెజారిటీ ఎట్లా రెస్పాండ్ అవుతుందో వాక్యం చెప్తున్న మాటలు వింటే ఎంత ఆశ్చర్యం వస్తుందో. ఎంత కఠినమైన మనస, ఎంత మార్పునందని ప్రజల, ఎంత భయంకరంగా ప్రవర్తిస్తారా అనిపిస్తుంది. మత్తయి సువార్త 23:34 లో ఇలా చూస్తాం, అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను. కావలి వారిని దేవుడు నియమించాడు, హెచ్చరిక చేయమని బోర ఓదమని పంపాడు. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకరియ రక్తం వరకు భూమి మీద చిందింపబడ్డ నీతిమంతుల రక్తము. ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు జనం? దేవుని హెచ్చరిక మాటలు ఎట్లా స్వీకరిస్తున్నారు? దేవుని హెచ్చరికలు ఎలా వింటున్నారు? వినడానికి మనసు లేదు, అంగీకరించడానికి మనసు లేదు. సులువేస్తారట, కొరడాలతో కొడతారట, ఊళ్ళో నుంచి బహిష్కరిస్తారట, చివరికి రక్తం కల్లార చూస్తారట. దేవుడు దీర్ఘశాంతంతో, దేవుడు ప్రేమించి, మన మరణాన్ని కోరుకోక, మన ముగింపును కోరుకోక, మార్పు నొందాలి, ఆయన వైపు తిరగాలని చెప్పి ఆయన చేతులు చాచి పిలుస్తూ ఆయన ప్రేమ సువార్తను అందించడానికి ఆయన కావలి వారిని నుంచి కావలివాడా ప్రకటించు అన్నప్పుడు మెజారిటీ అపోజ్ చేస్తున్నారు. మార్పు నొందడానికి సిద్ధంగా లేరు. రక్తం కూడా కల్లార చూస్తున్న, రక్తం కళ్ళజూడడానికి కూడా వెనకడి వేయట్లేదని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 20:4 పిల్లరా మనం చూడాలి, అందరి సింహాసనం చూచి తిని వాటి మీద ఆశలై ఉండే వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడును. చివరి మాట ఆ 4:2 చదివితే, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనం చేయబడ్డ వారి ఆత్మను చూచి తిని ఎవరట అపసాక్షులు అయిపోయారు. చంపబడ్డారు, శిరఛేదనం చేయబడింది. ఎందుకు వారు చిరఛేదనం చేయబడ్డారంటే వారు సాక్ష్యం ఇచ్చారట. వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి వారు చిరఛేదనం చేయబడ్డారు. ఎంత ఘోరమైన ప్రజలు. ఆయన ప్రేమ చేత మారమంటే మారడానికి మనసు లేదు, కానీ మారమని ప్రకటించిన వాడిని చంపడానికి తెగించారు. ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్ష చేసుకుందామా? ఆయన తన వాక్కు ద్వారా హెచ్చరించి, ఆయన తన ప్రేమ చేత బ్రతిమాలి, మార్పు చెందు అని ఆయన నిన్ను నన్ను పిలుస్తూ ఉండగా మనం మారడానికి సిద్ధపడుతున్నామా? పళ్ళు కొరుకుతున్నామా? మారడానికి సిద్ధపడుతున్నామా? హృదయాన్ని కఠినపరుచుకుంటున్నామా? మారడానికి సిద్ధపడుతున్నామా? మనల్ని ఏదో అనేసరి బాధపడుతున్నామా? పిల్లరా, ఒకవేళ మారడానికి సిద్ధ మనసు లేకుండా పండ్లు కొరికే నైజు నీదైతే, నువ్వు వారిని చంపిన వారి జాబితాలో నువ్వు నేను ఉన్నావు. నీతిమంతుని చంపిన వారి జాబితాలో నువ్వు నేను నిలబడుతున్నావు. ఏపాటి మన జీవితాలు, చిన్న వైరస్, కంటి కనిపించిన వైరస్ ని బట్టి బెంబెల్లెత్తిపోతున్నామే. రోగాలకు భయపడిపోతున్నాం, ఆకలికి భయపడిపోతున్నాం, అన్నిటికీ భయపడుతున్నాం, మనుషులకు భయపడుతున్నాం, చట్టాలకు భయపడుతున్నాం, రూల్స్ కు భయపడుతున్నాం. దేవుడు అంటే భయం లేదు, ఆయన చట్టం అంటే భయం లేదు, ఆయన ఆజ్ఞలంటే భయం లేదు, ఆయన వద్దు అన్న కాడ వనకటం మన నైజంగా ఉందా? లేదు, గొనగడమే మన నైజం. ఆయన వద్దు అన్నాడు, మా సుఖాలకు అడ్డుపడుతున్నాడు, మా సంతోషాలకు అడ్డుపడుతున్నాడు. దేవుడు వద్దు అన్నాడు. వద్దు అనడం మనకి ఇష్టం లేదు. ఏం చేసినా సరే మంచిది చేయమనే చెప్పాలి. ఎంత ఘోరమైన మనసు, ఎంత మార్పు చెందని మనసు పిల్లరా. కాబట్టి కావలి వారిగా మనం కావలి వారి యొక్క స్వరం విన్నప్పుడు స్పందించాలి. దేవుడు తన వాక్కులో మనిషి హెచ్చరిస్తే మనం కోపగించుకున్నా పర్వాలేదు, కానీ దేవుడు వాక్యులను హెచ్చరికను ఎవరు తెలియజేసినా దాన్ని వినాలి, అంగీకరించాలి. అది మనకు ఆశీర్వాదం. కాబట్టి పిల్లరా, మనల్ని దేవుడు కావలి వారిగా ఉంచాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండు, కావలి వారి యొక్క మాట వినేవారిగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు. కావలి వారిని తిరుగుబాటు చేసి వారిని చంపిన వారి జాబితాలో మనం ఉండకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అది మనకి ఎంత మాత్రం ఆశీర్వాదం కాదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా రెండు మాటలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి, ఈరోజు సంఘాన్ని కాపాడడానికి, సంఘం మీద దాడి చేస్తున్న అపవాది తంతాల నుంచి కాపాడడానికి సేవకులను, పాస్టర్లను, దేవుడు కాపురులను ఆయన కావలి వారిగా నియమించాడు. ఆ కావలి వారి యొక్క బాధ్యత ఏంటో ఆయన మాట్లాడుతున్నాడు. 20:28 పాస్టర్లు, నాయకులు, ఒకవేళ చిన్న మందగా ఎస్ఎఫ్జే పరిచర్లో నాయకులుగా ఉంటూ జిల్లాల పరిచర్ కొనసాగించడానికి ఇష్టపడుతున్న వారు ఎవరికి వారే పరీక్ష చేసుకోవాల్సిన మాటలు, ఎవరికి వారే ఈ మాటలు కట్టుబడి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. అపొస్తలుల కార్యాల గ్రంథం 20:28 అన్నాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఎలా ఉండాలట, ఎలా కాయాలట, మన ప్రవర్తన మనం పరీక్ష చేసుకోవాలి. ఎక్కడైనా పాపాన్ని ప్రేమిస్తున్నావా, పరిశుద్ధతను కోల్పోతున్నావా, పాపపు జీవితంలో సంతోషిస్తున్నావా, నిజముగా దేవుడికి వ్యతిరేకమైన ఏమైనా చేస్తున్నామా, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకు అప్పు చెప్పిన మంద విషయంలో, సంఘం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. 29, నేను వెళ్లిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించను నాకు తెలియను, వారి మందను కనికరింపరు. సంఘాలు పాడైపోతున్నాయి, కాంగ్రిగేషన్స్ పాడైపోతున్నాయి, భిన్నమైన బోధలు సంఘాల్లోకి వస్తున్నాయి. సంఘాల మీద బలంగా సాతాను దాడి చేస్తా ఉండగా సాతాను దాడి నుంచి సంఘాన్ని కాపాడే బాధ్యత ఎవరిది, కాపరిగా ఉన్న వారిది కాదా? సంఘాన్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిది, హెచ్చరించాల్సిన బాధ్యత ఎవరిది, ముందుగా అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది, అపవాది లోపలికి రాకుండా ఆ తలుపులు బిగించాల్సిన బాధ్యత ఎవరిది, కాపరిది కాదా అంటున్నాడు ఆయన. కాబట్టి పిల్లరా, లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. హెబ్రీ రాసిన పత్రిక 13:17 హెబ్రీ రాసిన పత్రిక 13:17 వద్ద, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలు కాయచున్నారు, వారి దుఃఖముతో ఆ పని చేసిన ఎడలా మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వరకు లోబడింది. ఇక్కడ ఆత్మీయ నాయకుల కోసం మాట్లాడుతూ ఎలా కాయాలట, ఎలా కాస్తున్నారట ఆత్మల్ని, దేవునికి లెక్క చెప్పాలన్న గ్రహింపుతో ఆ వారు కాస్తున్నారు. అలాగే మనం చేయాలి. దేవుడు లెక్క అడుగుతాడు, దేవుడు లెక్క అడుగుతాడు. నమ్మకమైన కాపురిగా, నమ్మకమైన నాయకుడిగా, నమ్మకమైన పెద్దగా మనం ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే ఇంటి విషయానికి వచ్చేసరికి ప్రతి గృహం మీద ఇంటి యజమానిని ఆయన కావలివాడిగా నియమించాడు. ఇంటి యజమాని బాధ్యత, తండ్రి బాధ్యత, పిల్లల విషయంలోను, భార్య విషయంలోను బృహత్తరమైన బాధ్యత, కావలివాని బాధ్యతను తండ్రి కప్పచెప్పాడు. మరి తండ్రులుగా ఉన్న మనం మన కుటుంబాల్లో ఈ బాధ్యత నెరవేరుస్తున్నామో లేదో మనం పరీక్ష చేసుకోవాలి. ఎపిసిలకు రాసిన పత్రిక 6:4 చూస్తే, ఎపిసిలకు రాసిన పత్రిక 6:4 తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. పిల్లల మీద దేవుని ఉగ్రత రాక, పిల్లలు దేవుని ఉగ్రతకు లోను కాకుండా ఉండాలంటే తండ్రి ఏం చేయాలట, శిక్షించాలి. తండ్రి ఏం చేయాలట, బోధించాలి. తండ్రి ఏం చేయాలట, దేవుని భయభక్తుల్లో పెంచాలి. నిన్ను నీ ఇంటి మీద కావలివాడిగా నియమించాను. నిన్ను మీ ఇంటి మీద కావలవాడిగా నేను ఇచ్చాను. ఈ బాధ్యత విషయంలో తప్పిపోతే దాని మూల్యం ఎంతో చెప్పినా వారి ప్రాణాలు. నువ్వు అల్లారు ముద్దుగా కన్నీ పెంచుతావన్న నీ పిల్లల ప్రాణాలు పోతాయి జాగ్రత్త. హెచ్చరించే కదా హెచ్చరించకపోతే, గద్దించే కదా గద్దించకపోతే, దేవుని వాక్యంలో చిన్ననాటి నుంచి పెంచకపోతే, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు వదిలేస్తే వాళ్ళు ఎలాగున్నా సరే వల్లమానిన ప్రేమ, వల్లమానిన ప్రేమ పిల్లలను ఒక మాట అనడానికి కూడా నోరు రాదండి అన్న ప్రేమ ఒకవేళ నీ ప్రేమ అయితే, నీ ప్రేమ నీ పిల్లలకు ఎంత శాపంగా మారిపోతుందో. ఆయన ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ గా మరి ప్రవక్త అయిన ఏలీ జీవితాన్ని, యాజకుడైన ఏలీ జీవితాన్ని బైబిల్ గ్రంథంలో మన ముందుంచాడు. సమూయేలుకు రాసిన మొదటి పత్రిక, మొదటి సమూయేలు గ్రంథం 3:12-13 ఇలా అంటున్నాడు ఆయన. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింటును, దాన్ని చేయ మొదలు పెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్ము తాము శాపగ్రస్తుడిగా చేసుకున్నారని తాను వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు, బలిచేతనైనను నైవేద్యము చేతన ఎన్నటికీ ప్రాయశ్చిత్తం చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించి తిని. పిల్లరా, ఎంత కఠినమైన మాట, ఏలి యొక్క కుమారులు హోప్ని ఫినేహాసులు పిల్లరా, వారిద్దరు కూడా హతులైపోయారు. వారిద్దరి మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. తండ్రి యాజకుడైతే, తండ్రి కుమారులుగా ఉన్నవారు నమ్మకమైన యాజకులు ఉండడానికి బదులు దేవుని మందిరంలో పాపక్రియలు చేస్తూ ఉండగా తండ్రి చూశాడు. మరి ఆయన ప్రేమ చేతకానితనం అనుకోవాలి, ఆయన దానికి ప్రేమను పేరు పెడితే మనం చేతకానితనం అనుకోవాలి. వారిని అడ్డగించలేదట, వారిని గద్దించలేదట, వారిని మందలించలేదట. వారి మార్పు చెందడానికి కావలసిన హెచ్చరికలు బోర ఊదల. ఏమని మాట్లాడతాడు, నా కుమారులారా ఇది తగదు, ఎంత బాగా చెప్తాడు. దేవునికి బలి అర్పించడానికి వస్తున్న స్త్రీలతో వారు వ్యభిచారం చేస్తా ఉంటే ఈ పెద్ద నిలబడి నా కుమారులారా మీకు ఇది తగదు అని చెప్తాడా? అలా చెప్తే దేవుడు ఒప్పుకుంటాడా? అడ్డగించలేదు, నువ్వు అడ్డగించలేదు, నీ పిల్లలను అడ్డగించలేదు. 2:29 చివరి మాట, నాకంటే నీ కుమారులను నువ్వు గొప్ప చేయుచున్నావు, రెండవ మాట, అది నా మనసుకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవర్తన నచ్చల. కాబట్టి పిల్లారా, ఈరోజు పిల్లలు టీవీలు, స్మార్ట్ ఫోన్లు ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉండగా నీ ఇంటికి నువ్వే కావలవాడివి, దేవుడు మనసు నీకు అర్థమైతే, ఆయన ఉగ్రత నీకు అర్థమైతే, ఆయన తీర్పులు నీకు అర్థమైతే నువ్వు చాలా జాగ్రత్త పడాలి, పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు గాని నీ ప్రేమ వారి మీదకి దేవుని ఉగ్రత రావడానికి కారణం కాకూడదు. హెచ్చరించాలి, మందలించే కాడ మందలించాలి, బెత్తం వాడేకాడ బెత్తం వాడాలి. ఏ విధంగానైనా సరే మన పిల్లలు దేవుని ఉగ్రతకు లోను కాకుండా మనం బాధ్యత తీసుకోవాల్సిన వారుగా ఉన్నాం. మనమే మన ఇంటి మీద కావలి వారు మనం జ్ఞాపకం చేస్తున్నాం. చివరి మాట, సామెతల గ్రంథం 23:14 మనకు తెలిసిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. నీ బాలుడను శిక్షించటం మానుకొనుకుము, బెత్తముతో వాడిని కొట్టినీళ్ళ వాడు చావకుండును, బెత్తముతో వాడిని కొట్టినీళ్ళ పాతాళముకు పోకుండా వాడిని ఆత్మను తప్పించుదుము. పిల్లరా, ఆయన అన్నాడు శిక్షించటం మానొద్దు. కోపగించుకునే విషయాల్లో కోపగించాలి, కోపం తెచ్చుకోవాలి, మందలించే విషయాల్లో మందలించాలి, కొట్టే కాడ కొట్టాలి. కేవలం పెట్టడమే నాకు అలవాటు, కొట్టడం అలవాటు లేదంటే ఆయన కొడతాడు. మనం కొడితే బుద్ధి వస్తుంది, ఆయన కొడితే మరణం వస్తుంది, అది మంచిది కాదు. కాబట్టి మనం శిక్షించాలి, మనం బెత్తం వాడాలి, వారు చావకుండా ఉండాలంటే మనం కొట్టాలి అన్న మాటల దగ్గర ఇలరా నీవే నీ ఇంటికి కావలవాడి, కాపురిగా సంఘానికి కావలుగా ఉన్నారు, పెద్దలుగా బాధ్యత అప్పచెప్పిన ఉన్నతమైన స్థాయిలో ఉన్న మనము మనమున్న స్థాయిలో కావలివారిగా ఉన్నాము. పిల్లరా మన సందేశం చాలా స్పష్టంగా ఉండాలి. వారి మార్పు కొరకు ప్రేమ చేత వారిని మారమని మనం ప్రకటింపబద్ధులమై ఉన్నాము. యెహెజ్కేలు మాదిరి అయిన కావలిగా ఉన్నాడు, బాప్తిస్మ యోహాను మాదిరి అయిన కావలిగా ఉన్నాడు, పౌలు భక్తుడు మాదిరి అయిన కావలిగా ఉన్నాడు. కాబట్టి మరి నీవు నీ ఇంటికి కావలవాడుగా మాదిరిగానే ఉన్నావా లేవా అన్నది పరీక్ష చేసుకోవటం ఎంతైనా మంచిది. ఆయన మాట్లాడుతున్నాడు 33:7 మూలవాక్యంలో, నరపుత్రుడా నేను నిన్ను ఇస్రాయేల్ మీద కావలవాడుగా నియమించాను. నరపుత్రుడా నేను నిన్ను నీ ఇంటి మీద కావలవాడుగా నియమించాను. నరపుత్రుడా నేను నిన్ను నీ సంఘం మీద కావలవాడుగా నియమించాను. నరపుత్రుడా నేను నిన్ను నీకిచ్చిన ఉద్యోగంలో ఒక నమ్మకమైన కావలవాడిగా నియమించాను. కావలవాడి పని చేస్తున్నావా? చేస్తే జీతం, చేయకపోతే పోయిన ప్రాణాలకి నీవే ఉత్తరవాది. పోయిన ప్రాణాలకి నీ దగ్గరే లెక్క చూస్తాను, పోయిన ప్రాణాలకి నువ్వే మూల్యం చెల్లించాలి. ప్రతి ప్రాణాన్ని బట్టి, చేజారిపోయిన ప్రతి ఆత్మను బట్టి నిన్నే లెక్కడుగుతాను. ఉద్యోగాలు ఇచ్చి, జీతాలు ఇచ్చి, పదవులు ఇచ్చి, హోదాలు ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, ఇంత కృప చూపించి నేను అక్కడ ఎందుకు కూర్చోబెట్టాను? నువ్వు కావలవాడివి, నువ్వు కావలవాడివి, నువ్వు హెచ్చరించాలి, నువ్వు మెలకువగా ఉండాలి, ముందుగానే చెప్పాలి, లేకపోతే పోయిన ప్రాణానికి నీ దగ్గర లెక్కడుగుతానని ప్రభు చెప్తా ఉండగా మనం ఎలాగున్నామో పరీక్ష చేసుకుందాం. అతి కృప ప్రభు మనందరికి అనుగ్రహించిన కాక. కాల్స్ అన్మ్యూట్ చేస్తా ఉన్నాను, మనం ముగించుకొని ముందుకు వెళ్దాం. కాల్స్ అన్మ్యూట్ చేస్తున్నాను, కాల్స్ మ్యూట్ లో ఉంచుకోండి. కాల్స్ మ్యూట్ లో ఉంచుకోండి. ఎవరైనా ప్రేరేపించబడ్డవారు వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి ఫలించినట్టుగా.
స్తోత్రం, స్తోత్రం మహాకనక మహాకారి అయ్యా పెట్టండి ప్రభా, జ్ఞానం ప్రభా, ఆయన ఆ ఫలితం తెలియపరచారు అయ్యారు.
అంతేయండి, కాదు మీట్లో పెట్టుకోమంటున్నా మీట్లో పెట్టుకోలేకపోతున్నారు. దయచేసి ముగించుకున్న మరి ఎవరైనా ఒక వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి.
పరిశుద్ధరామి కొందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రంలో నాయన అయ్యా ప్రభా, యువతకాల సమయంలో ప్రభు నాయన మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీ ఉచితమైన ప్రేమ చేత, మీ శ్రేష్టమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రభా కనికరించి నేను మీ సన్నిధిలో ప్రభా అయా మీ నామంలో ప్రభా మీ గొప్ప వాక్యం వినడానికి చేసుకోవడానికి నాయన మీరు ఇచ్చిన ఈ బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నా ప్రభా. నాయన ప్రభా నాయన తేడతల్లగా ప్రభా నాయన వాక్యం ద్వారా ప్రభా అయా మా జీవితాలు మా జీవన విధానాన్ని గురించి ప్రభా మీరు ఎంతగానో ప్రభా నాయన ఆశపడే ప్రభా నాయన కొన్ని సూచనలు ప్రభా సూటిగా మాట్లాడినట్టు మీ కొందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. నాయన ఈ రోజుల్లో ప్రభా నా స్వామి విశ్వాసం ఏముంది ప్రభా, మేము నా స్వామి లోకాశలకు ప్రభా ఒకవైపు లోకాశలు చూస్తున్నా స్వామి అయా నాయన ఆ విధంగా ప్రభా నాయన నీతి మన జీవితాన్ని ప్రభా అనుభవిస్తున్నామేమో ప్రభు నాయన, మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. మీ ఉచితమైన ప్రేమను బట్టి ప్రభా మాకు ఇచ్చిన ప్రతి ఈవులను బట్టి కూడా ప్రభు నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని స్థితిలో ఉన్నాము నా స్వామి. ఉద్యోగం ప్రభు నాయన ఈ లోకంలో ఉన్న ప్రతి సంపదను ప్రభు మాకు అప్పచెప్పి నా స్వామి అయ్యా మీ పనిని అప్పచెప్పారు నాయన. మీరు ఇచ్చిన సొత్తును అయితే సొంతం చేసుకున్నాం గాని నా ప్రభు మీ పనిని ప్రభు మేము చేయలేని స్థితిలో ఉన్నందుకు ప్రభు మమ్మల్ని ఒకసారి క్షమించమని అడుగుతున్నాం రాజా. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. నాయన నిజంగా ప్రభు నా స్వామి మీరు ఎంతగానో ప్రభు ఆదరించిన దేవుడు నాయన. అయ్యా ప్రభు మేము ప్రభు నాయన నాయన మీ శ్వాసం ఉండగానే ప్రభు మీరు సూచనలు ఇస్తున్నారు. ఎవరైతే నా స్వామి మీరు కనపరిచిన ప్రేమను ఈ లోకంలో కనపరచకపోతే నా స్వామి ఎటువంటి మరణానికి గురవుతారో ప్రభు నాయన మీరు హెచ్చరిస్తూ ఉన్నారు నాయన. యోహాను గారు ప్రభు నా స్వామి అయా కేకలు వేస్తూ నాయన రక్షణ మాకు రక్షణ సువార్తను ప్రకటించారు ఆయన. ఆయన ప్రభు నాయన రాజులు సైతం కూడా ప్రభు విడవకుండా నా స్వామి అయా మీరు చెప్పిన ఆజ్ఞలు ప్రభు నాయన నాయన లోకంలో అవలంబించకపోతే ప్రభు నిత్య మరణం నిత్య నరకాగ్ని అని ప్రభు నాయన ఆ విధంగా సూచించారు ప్రభా. నిజంగా ప్రభు నాయన 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 మీకు వందనాలు. ఆయన గొప్ప కావలిగా ప్రభు మీరు ఉంచారు నా స్వామి. అయినప్పటికీ నా స్వామి అయా అయా ఆయన స్వరం ఎవరు వినలేదు నాయన. అయా నిత్య నాశనానికి ప్రభు గురయ్యారు నా స్వామి. ఆయన ఈ ఉదయకాల ప్రభు మీ పాసన్నిధిలో ప్రభు నాయన మీ స్వరం వింటున్నాం గాని నా ప్రభు మా జీవితాలను సరి చేసుకోలేకపోతున్నాం. ఎప్పటికప్పుడు నా స్వామి వాయిదాలు వేసుకుంటున్నాయన అయ్యా ఈ లోకంలో ఉన్న ప్రభు మా ఉద్యోగాల్లో ప్రభు నాయన ఎటువంటి చిన్న ఆశలు వచ్చినా కూడా ప్రభు నాయన వాడి వైపు మొగ్గు చూస్తున్నాం గాని ప్రభు నాయన మీ ప్రేమను కనపరచలేని స్థితిలో ఉంటున్నాం నాయన. మీకు వందనాలు స్తోత్రాలు ఆయన. ఇకనైనా ప్రభు నా స్వామి అయ్యా ఎదుటి వారిని నా స్వామి పక్క వారిని ప్రేమించలేని మా స్థితిని నా స్వామి ఒకసారి మేము చూసుకున్నప్పుడే ప్రభా నిజంగా ప్రభా నాయన విశ్వాసిగా ప్రభా నా స్వామి ఎంత ప్రభా నాయన కష్టమో ప్రభా ఎంత నీచమో ప్రభా మమ్మల్ని మేము కనపరచడానికి నాయన మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అటువంటి నీచమైన స్థితిని ప్రభా ఎదుటి వారిని ప్రేమించలేని స్థితిని బట్టి ప్రభా అయ్యా మేము నా స్వామి ఆ త్రోవలో లేకుండా నా ప్రభా ఈ ఉదయకాలం ప్రభా మీరు మాట్లాడిన మా నాయన ఆ సూటైన మాటలను పెట్టి ప్రభా ఇక నాయన మేము ప్రభా నాయన కాప్రభాని స్వరం విని నా స్వామి అయ్యా మేము నాయన మా జీవితాలను సరి చేసుకోవడానికి ఆయన సహాయం చేయమని వచ్చినాం ప్రభా. అయినా మీరు చూపారు నా స్వామి అయ్యా ప్రేమించలేని వాడు అయితే ప్రభా వెతుడు అని ఆయన అటువంటి గొప్ప ప్రేమను ప్రభా నాయన ఈ ఉదయకాలంలో ప్రభా వాక్యమైన ప్రతి ఒక్కరికి నా స్వామి హృదయాలను తెరవండి నాయన అయా ప్రేమించే మనస్తత్వాన్ని నాయన అయా కాపలి వాణిగా ఉంచిన మమ్మలను ప్రభా నాయన ఏ విధులు నెరవేర్చాలో నాయన అయా ఏ విధంగా ప్రభా విశ్వాసాన్ని ప్రభా కోల్పోకుండా కుటుంబం మొత్తాన్ని బిడ్డలను ప్రభా నాయన అయా నాయన నిత్య నరకంలోనికి పోనేకుండా నాయన వారిని ప్రభు నాయన మేము ఎప్పటికప్పుడు వారిని గద్దిస్తూ నా స్వామి మీ సన్నిధి వైపు తిప్పడానికి నా స్వామి కాపలుగా ఇచ్చిన మా బాధ్యతలు నెరవేర్చడానికి మీ కృపద ఇచ్చేమని అడుగుతున్నా. ఆయన ఆ విధంగా పోస్తులైన పౌలు గారు కూడా ప్రభా నాయన అయా అనేక మంది నాయన హైందవులను ప్రభు హెచ్చరించి ఉండగా నాయన విగ్రహారాధన గురించి నాకు తెలియదని ప్రభు నాయన అయా అది ఘోరమైన స్థితిగతులు ఉన్న రోజులైనప్పటికీ కూడా ప్రభా దేనికి దడవకుండా నాయన దేవుడు అప్పచెప్పిన పనిని ప్రభా ఎంతగానో ప్రభు నా స్వామి నెరవేర్చారు ఆయన. ఎందుకంటే కాపల వాని పని అది కనుక నా స్వామి ఈ రోజు ప్రభు నాయన విశ్వాసుల మంచి ప్రభు నాయన విశ్వాసం అనే కుటుంబాలకు ప్రభు కాపలుగా ఉంటున్నాం నాయన. మీరు ఇచ్చిన ప్రభు పని ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నాం నాయన. సిగ్గుమాల జీవితాలను ప్రభు ఒకసారి పరీక్ష చేయండి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు. మా బిడ్డలను కూడా ప్రభు నాయన మేము నా స్వామి మందించలేని స్థితిలో ఉన్నాం మేము ప్రభు. స్వామి శత్రువుల గురించి నా స్వామి ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నామే. మేము చేయించిన ఉద్యోగంలో ప్రభు నా స్వామి మీరు అప్పచెప్పిన పని నేను చేయలేని స్థితిలో ఉన్నామేమో ప్రభు నాయన. మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు నాయన. నీతి మళ్ళీ మా జీవితాన్ని మేము పరీక్ష చేసుకుని నా స్వామి మీ కృపలో భద్రపరచుకుని నాయన ఇకనైనా ప్రభు మంచి కాపలవానిగా ఉండి నా స్వామి అయ్యా మీ ఆజ్ఞను నెరవేర్చి ప్రభు అనేక మంది కొరకు ప్రార్థన చేయడానికి మీరు చూపిన ప్రేమను ప్రభు ఈ లోకానికి చూపిన చేసిన ఉద్యోగాల్లో ప్రభు మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకోవడానికి నాయన నమ్మకమైన విశ్వాసులుగా ప్రభు ఆయన నమ్మకమైన కాపలుగా ఉండడానికి మీరు సహాయం చేయమని నాయన ఉదయకాల ముందు ప్రభు వాక్యం మా అందరినీ కూడా ప్రభు ఒకసారి మేము ఆత్మలను పరిశీలన చేసుకుని నా స్వామి ఇకనైనా ప్రభు నాయన మంచి ప్రభు నాయన అయా కాపర్లుగా ఉండడానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. సభ్యుల ప్రభు నాయన పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాయన నాయన అటువంటి గొప్ప ఆత్మను నాకు మాకు దయచేయమని అడుగుతున్నాను స్వామి. కొందనాలు స్తోత్రాలు నాయన. మీరు మందలిస్తున్నా కూడా ప్రభా, మేము ఇదిలిచ్చుకుని పందిలాగా ప్రభుత్వ మా జీవితాలను సరి చేసుకునే స్థితిని ప్రభా నాయన ఒకసారి క్షమించండి, మా దోషములను క్షమించండి, మా పాపములను క్షమించండి నాయన. అయ్యా ప్రభా ఆయన ఎవరైతే నమ్మిన వారు ప్రభానైనా అయ్యా, మేము ఎక్కడెక్కడ పనిచేస్తున్నామో ఆయా స్థలంలో ప్రభా మీ నామాన్ని గణపరచినట్లు ప్రభా మీరు సహాయం చేయండి నాయన. మీ నామం మా ద్వారా ప్రభా అవమానపరచకూడదు నాయన. వందనాలు స్తోత్రాలు ప్రభా ఆయన. నా స్వామి మీరు చెప్పిన మాటలు విని నా స్వామి మా జీవితాలను అయ్యా మీ వల్లే ప్రభా మిమ్మల్ని అనుసరించి నడిచే భాగ్యం అందరికి దయచేసి నా స్వామి ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించుకునే ప్రభా ఈ లోకంలో నా స్వామి అయా ఆయన అనేక మంది రక్షణ మార్గం నడిపించడానికి ఆయన మేము కారకంగా ఉపయోగపడటానికి మీ కృప దయచేసి ఉదయకాల దీవులను తనని ఆశ్రదించుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.